भद्रं कर्णेभिश्रुणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागम् सस्तनूभिः व्यशेम देवहितम् यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः नस्तार्क्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः।
नूट याभै ऐदव पेजी मुफे नालगव कारिक।
निगृहीतस्य मनसः निर्विकल्पस्य धीमतः प्रचारः स तु विज्ञेयः शुषुप्तेर्न्यो न तत्समः
ఈ శ్లోకంలో గౌడపాదాచార్యుల వారు నిద్రపోతున్న వ్యక్తికి జ్ఞానికి ఏమిటి భేదం అనే విషయాన్ని చెప్తున్నారు. జ్ఞాని మనస్సు, నిద్రపోయేవాని యొక్క మనస్సు, ఈ రెండిటికి ఏమైనా భేదం ఉన్నదా అంటే భేదం ఉన్నది అని ఎలా చెప్తున్నారు ఆ విషయం ఇక్కడ అంటే, ముందు నిద్రపోయే వ్యక్తి గురించి ఆలోచిద్దాం. సుషుప్తేహ అన్నారు, నిద్రపోయేవాని యొక్క. సుషుప్తేహ అంటే ఏమిటి? ఏ వ్యక్తి అయితే నిద్రపోతున్నాడో ఆ వ్యక్తి యొక్క మనస్సు ఎలా ఉంటుంది మనకు తెలుసు. మనస్సు నిగ్రహింపబడింది అక్కడ, ఏ విషయాలు తెలియవు మనస్సుకి, ఎటువంటి బాహ్య విషయాలు మనస్సుకి తెలియవు మనం నిద్రపోయేటప్పుడు. నిగృహీతం మనస్సు, అదొకటి. వికల్పాలేమీ లేవు అందులో, నేను నా వాళ్ళు వస్తువులు వికల్పం అంటారు దీన్ని. ఈ త్రిపుటి లేదు, వికల్పాలు లేవు అంటే ద్వైతము లేదు అని అర్థం. వికల్పాలు లేవంటే ఏమిటి? నేను వాళ్ళు అది ఇది అనే ద్వైతం, రకరకాలుగా చూసే ద్వైతం లేదు నిద్రలో. ఆ నిద్ర పోయినంతసేపు అలాగే ఉంటాడు, 6 గంటలు 7 గంటలు 8 గంటలు ఎంతసేపు నిద్రపోతే అంతసేపు ఆ ద్వైతం లేని స్థితిలో ఉంటాడు, అద్వైత స్థితిలో ఉంటాడు. కానీ మెలకువ రాగానే అన్నీ వచ్చేస్తాయి, మెలకువ రాగానే అన్నీ కనపడతాయి. నేనున్నాను, నా ఇల్లు, నా వాళ్ళు, నా పిల్లలు, నా వస్తువులు, ఇవన్నీ కనపడతాయి మెలకు రాగానే. అంటే ఏమిటి? మెలకు రాగానే ద్వైతం వచ్చింది అని అర్థం. అతను ద్వైతాన్ని చూస్తాడు మెలకు రాగానే. ద్వైతాన్ని ఎలా చూస్తాడు? సత్యం అనుకుంటూనే చూస్తాడు. ఈ శరీరం సత్యం, నా పిల్లలు, నా ఇల్లు, నా బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ సత్యం. నిద్ర ఉన్నంతసేపే అద్వైతం స్థితి, నిద్ర నుంచి లేవగానే ద్వైతం వచ్చేస్తుంది. అప్పుడు అతని యొక్క అద్వైత స్థితి అనిత్యమే కదా, నిత్యం కాదు కదా, అనిత్యం. కనుక అది శాశ్వతం కాదు, అనిత్యమైనటువంటి అద్వైత స్థితి అది. కానీ జ్ఞాని మెలకువతో ఉన్నప్పుడే, జ్ఞాని మెలకువతో ఉన్నప్పుడే విషయాలు చూస్తున్నప్పటికీ కూడా అవి సత్యం కాదు అని నిగృహీతం అంటే జ్ఞానం పొందినటువంటి మనస్సు. ఇక్కడ నిగృహీతం అంటే కళ్ళు మూసుకొని మనస్సుని ఎటువైపు ఆలోచించకుండా చేయడం అని కాదు ఇక్కడ అర్థం. మామూలుగా తెలుగులో అర్థం ఏమిటంటే నిగ్రహీతం అంటే మనం వెనక్కి లాక్కొని మనసు, ఆ తాబేలు చూసారా, కాళ్ళు చేతులు అన్ని లోపలికి లాక్కుంటుంది, తలకాయ కూడా లోపలికి తీసుకుంటుంది, అది నిగ్రహీతం అంటారు, వెనక్కి లాగుకోవడం. అలా అని కాదు ఇక్కడ అర్థం. ఇక్కడ నిగ్రహీతం అంటే జ్ఞాని తన మనస్సుకు ఒక వేదాంత శ్రవణ శిక్షణ ఇవ్వడం వలన, వేదాంత శ్రవణం గురువు దగ్గర చేయడం వలన ఆ మనస్సు అనేటువంటిది అంతకుముందు అజ్ఞానంతో బాధపడుతున్న మనస్సు, అన్ని సమస్యలతో బాధపడుతున్న మనస్సునికి కొంచెం ట్రైనింగ్ ఇచ్చాడు. సోమవారం సోమవారం క్లాస్కి వెళ్ళి ట్రైనింగ్ ఇచ్చాడు మనస్సుకి, ఒక మంచి మార్గంలో పెట్టాడు ఆ మనస్సుని. పెట్టేటప్పటికి ఆ మనస్సు ఏమైంది ఇప్పుడు, ఆ మనస్సు ఈ ద్వైతం నామరూపాలన్నీ సత్యంగా చూడదు, అవి చూస్తున్నప్పటికీ కూడా వాటిలో సత్యము లేదు అని జ్ఞాని మనస్సుకు తెలుసు. ఎలా తెలిసింది జ్ఞాని మనస్సుకి, భగవద్గీత చదివి, ఉపనిషత్తులు చదివి, మళ్ళీ మళ్ళీ చదివి, తిరిగి తిరిగి చదివి, ఎన్నోసార్లు చదవడం వల్ల ఆ జ్ఞానికి ఇవన్నీ చూస్తున్నా కానీ నేను ఇవన్నీ సత్యం కాదు అని జ్ఞాని మనస్సుకి తెలుసు. అప్పుడేం మనస్సు అది, జ్ఞానం పొందినటువంటి మనస్సు. అర్థమైంది, జ్ఞానం పొందడం వల్ల అతను జ్ఞాని అయినాడు. ఆ జ్ఞానం ఉన్న మనస్సుతో చూస్తున్నాడు వస్తువులని, తన శరీరాన్ని, ఈ నామరూపాలన్నీ కూడా. చూసినప్పటికీ కూడా అవి సత్యం కాదు, అనుభవానికి ఉన్నప్పటికీ కూడా అవి నిజంగా పుట్టలేదు, వాటికి నిజంగా ఉనికి లేదు, అవన్నీ మాయా వలన మనకు కనిపిస్తున్నాయి అని చెప్పి జ్ఞానికి తెలుస్తుంది. అది నిన్న పోయిన వారం చెప్పాను కదా, మీరందరూ కుండ విషయంలో జ్ఞానులు, గుర్తుందా? కుండ లేదు అని చెప్పడంలో మనందరం ఇప్పుడు ఎంత ఎంత శక్తి ఉంది మనకి చూడండి. ఘంటాపదంగా చెప్తాం. ఘంటాపదంగా అంటే ఏంటో తెలుసా, ఘంట కొట్టినట్టు అనమాట. ఘంట అనేది లేదు, అసలు ఘంటే ఉన్నది. కాస్త గట్టిగా చెప్పాలంటే ఘంట అంటారు. ఘంటాపదంగా అంటే ఏమిటి, ఇంకా దాంట్లో సందేహమే లేదు అనే విధంగా చెప్తామా లేదా? కుండను చూస్తున్నప్పటికీ కూడా కుండ లేదని చెప్పగలుగుతున్నామా లేదా? ఎలా చెప్పగలుగుతున్నామా? ఈ మనస్సుకి మనం విని విని విని, ఆ గురువు గారు చెప్పే మాటలు విని మనం అర్థం చేసుకొని, నేను కుండను చూస్తున్నప్పటికీ కూడా అక్కడ కుండ అనే వస్తువు లేదు, అక్కడ మట్టి మాత్రమే ఉన్నది అని తెలుసుకున్నాం కదా. పెద్ద కుండైనా సరే, చిన్న కుండైనా సరే, ఏ కుండైనా కూడా మట్టి మట్టి. ఇప్పుడు మరి మనం కుండ చూస్తుంటే ద్వైతం చూస్తున్నామా అద్వైతం చూస్తున్నామా? ఇక్కడ ఒకటే మట్టి, ఆ కుండ మట్టి అని రెండు చూస్తున్నారా? ద్వైతమా అద్వైతమా? ఇది అద్వైతం, మట్టి కుండగా కనపడుతున్నది. అదేవిధంగా జ్ఞానికి తురియ ఆత్మే ప్రపంచంగా కనపడుతున్నది. కుండ అర్థం చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టిందా లేదా? ఫస్ట్ క్లాసులో అర్థమైందా కాలేదుగా? ఎన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు చెప్పుకుంటాను, కుండ కూడా అరిగిపోతున్నది పాపం, పట్టుకొని 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 ఎన్ని కుండలు మార్చానో ఇప్పటికీ. అందుకని మొదటి క్లాసులో ఏమి అర్థం కాలేదు మనకు కూడా, అది వినగా 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 అర్థమైంది. పరమ దయానంద స్వామీజీ లెక్చర్లో కూడా నాలుగైదు కుండలు దగ్గర పెడతారు వారికి, ఇవన్నీ చూపిస్తుంటారు, పెద్ద కుండ చిన్న కుండ అన్ని పెట్టుకొని ఎగ్జాంపుల్స్ చూపిస్తుంటారు. అదేవిధంగా ఇప్పుడు ఈ జగత్ అనేది కూడా తురియ ఆత్మ కంటే వేరు కాదు, తురియ ఆత్మే జగత్తుగా కనపడుతున్నది అంటుంది శాస్త్రం. కనుక ఇది అర్థం కావడానికి మనం ఇంకా కొంతకాలం పడుతుంది అంతే, కానీ సత్యం సత్యమే కదా. ఎలా అండి అని అంటే కొన్ని ఉదాహరణలు చూస్తాం. ఉదాహరణకి కొంచెం విశ్లేషణ చెయ్యాలి, ఎలా ఈ జగత్తంతా కూడా సత్యం కాదు, ఇది తురియ ఆత్మ అంటున్నారే ఏ విధంగా అంటే, ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులు మనం చూస్తున్నాం తెలుసుకుంటున్నాం. క్రిందటి వారం చెప్పాను, ఆలోచన మనస్సు, మనస్సు అనేది ఏమీ లేదు, ఆలోచనల యొక్క కలయిక, అన్ని ఆలోచనలే మనస్సు అనిగా మారింది, మనస్సు అని పేరు పెట్టాం. మళ్ళీ గుర్తు చేస్తాను, ఆ టాపిక్ చాలా ముఖ్యం. కంటిన్యూషన్ అనమాట. ఆలోచన అనే దాన్ని ఏమంటామండి, ఆలోచన, నేను దాన్ని గురించి ఆలోచిస్తున్నాను, దీన్ని గురించి ఆలోచిస్తున్నాను. ఆలోచన మనసులో వచ్చింది అంటే ఒక వస్తువు కనపడింది మనసుకి, అవునా, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అన్నాడు. మా అబ్బాయిని గురించి ఆలోచిస్తున్నాను అన్నాడు. అయితే మా ఇంటి గురించి ఆలోచిస్తున్నాను అంటాం. ఏదో ఒక విషయం చెప్పాలి కదా, అవునా, అక్కడ విషయం ఉన్నదని తెలియాలంటే ఇక్కడ ఆలోచన రావాలి. ఇక్కడ ఆలోచన వచ్చిందంటే ఒక విషయం ఉండి ఉండాలి, అవునా. ఆలోచన వచ్చింది అంటే ఒక విషయం పట్టుకొనే ఉంటుంది ఆలోచన. విషయం ఉన్నది అని తెలియాలంటే ఆలోచన ఉండి ఉండాలి. రెండు ఒకదాని మీద ఒకదాని మీద ఆధారపడి ఉన్నాయా లేదా? ఇప్పుడు ఎలాగంటే మన చెవులు దిబ్బిళ్ళు ఎక్కుతాయి అప్పుడప్పుడు. దిబ్బిళ్ళు ఎక్కడ ఉండి తెలుసా, చెవులు దిబ్బిళ్ళు ఎక్కుతాయి, వినపడవు. ఒక్కొక్కసారి పెద్ద ఉత్తరకాశీ అట్లా పై కొండల మీద వెళ్ళినప్పుడు చెవులు దిబ్బిళ్ళు ఎక్కుతాయి. విమానంలో కాసేపు వెళితేనే చెవులు దిబ్బిళ్ళు ఎక్కుతాయి, వినపడవు. దిగిన తర్వాత కాసేపటికి పనిచేస్తాయి, చాలాసేపు తర్వాత విమానం నుంచి దిగితే ఎప్పటికో పనిచేస్తాయి. అప్పటి వరకు మనకు చెవులు ఉన్న సంగతి మనకు తెలియదు. ఇప్పుడు మన చెవు పనిచేస్తుందా లేదా అంటే ఏం చేయాలి, ఒక చిటికి వేసుకోవాలి. ఇట్లా చిటికి వేస్తే వినపడుతోంది అంటే నా చెవు పనిచేస్తుంది అని తెలియడానికి దేని మీద ఆధారపడింది, శబ్దం మీద ఆధారపడింది. ఇది శబ్దము అని తెలియాలంటే ఇది దేని మీద ఆధారపడింది, చెవు మీద ఆధారపడింది. జాగ్రత్తగా గమనించండి, మన చెవు పనిచేస్తుందా లేదా అని చెప్పి ఒక్కొక్కసారి మనకి అనుమానం వస్తున్నప్పుడు ఏం చేస్తాం, ఇలా చిటికి వేసుకుంటాం. అది వేసుకుంటే ఓ ఉన్నది, చెవు పనిచేస్తుంది. ఈ శబ్దం వినాలంటే చెవు మీద ఆధారపడింది, చెవు ఉంటే ఉన్నదని తెలియాలంటే శబ్దం ఉండాలి. అది ఒకటేనా, కళ్ళు, మన కళ్ళు పనిచేస్తున్నాయా లేదని ఎట్లా తెలుస్తుంది? అలానే వస్తువు చూస్తే, ఈ పుష్పం చూస్తే ఆహా కళ్ళు పనిచేస్తున్నాయండి. అందుకే కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళితే బోర్డు పెడతాడు, పెట్టి అక్షరాలు చదివిస్తాడు, ఏబిసిడి అట్లా రాసి, చిన్న అక్షరాలు, మీడియం సైజు, పెద్ద సైజు, ఇది చదువు నాయన అంటాడు. ఫస్ట్ పెద్ద అక్షరాలు బాగా చదువుతాం, మిడిల్ అక్షరాలు కొంచెం బాగా చదువుతాం, చిన్న అక్షరాలు కష్టం అంటాం. అయితే కళ్ళతోడు పెట్టుకో అంటాడు. ఒకడు అన్నాడు బోర్డు ఎక్కడుందని అడిగాడు. అక్షరాలు చదవయ్యా అంటే దేని మీద ఉన్నాయండి అన్నాడు, బోర్డు మీద ఉన్నాయన్నాడు. బోర్డు ఎక్కడుందండి అన్నాడు అంటే ఇంకా వాడికి ఎట్లాంటి గ్లాసులు పెట్టాలి. అట్లాగే మన కళ్ళు ఉన్నాయా అని తెలియాలంటే ఒక వస్తువు ఉంటేనే మనకు తెలుస్తుంది. ఆ వస్తువు ఉన్నది అని దానికి ఒక ఉనికి ఉండాలి అంటే కళ్ళు మీదనే ఆధారపడి ఉన్నది. అది చూసారా, ఒక వస్తువు ప్రతిదీ కళ్ళకు సంబంధించిన వస్తువు రూపం కంటి మీద ఆధారపడుంది. కన్ను పనిచేస్తున్నదా లేదా అని తెలియాలంటే వస్తువు మీద ఆధారపడుంది. అందుకే మన పిల్లల్ని ఏం చేస్తాం, కళ్ళు బాగా పనిచేస్తున్నాయా లేదని చెప్పి వాడికి చిట్టుకు లేచి చిట్టు తిప్పుతారు చెయ్యి, ఎటువైనా చూస్తాడా, అన్ని వైపులా చూస్తాడా లేదా అని. చేశారా లేదా మీరందరూ చిన్నప్పుడే, నెలల పిల్లలప్పుడు వాళ్ళకి చెవు దగ్గర వేసి ఇట్లా వేసి, అందుకని ఇట్లా ఇట్లా అనగానే వాడు చూస్తాడు, అమ్మాయి చెవులు పనిచేస్తున్నాయిరా అంటాడు, కళ్ళు పనిచేస్తున్నాయి అంటాడు. అదే విధంగా ముక్కు, ముక్కు ఒక్కొక్కసారి పనిచేయదు మనకు. కనుక వాసన వస్తుందా లేదా అని ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఈ పుష్పానికి వాసన ఉన్నది లేదని చెప్పంటే ముక్కు మీద ఆధారపడింది. ఈ పుష్పం వాసన ఉన్నది లేనిది ఎవరి మీద ఆధారపడింది? ముక్కు మీద ఆధారపడింది. ఇప్పుడు నా ముక్కు పనిచేస్తుంది లేదని తెలియాలంటే ఏం చేయాలి? వాసన చూస్తే ముక్కు పనిచేస్తుందండి అంటాడు. చూసారా, ఇట్లాగే నాలుక అంతే, స్పర్శ అంతే, ప్రతి ఇంద్రియం అంతే. చెయ్యి పనిచేస్తుందా లేదా అంటే ఎత్తి చూస్తే తెలుస్తుంది, చెయ్యి రావడం లేదంటే పనిచేయడం లేదన్నాడు. దాని లక్షణం దానికి కనపడాలి. ఇప్పుడు ఈ వస్తువులు ఇవన్నీ కూడా ప్రపంచానికి సంబంధించినవి, అర్థమైందా? ఈ ఇంద్రియాలు నాకు సంబంధించినవి, ఈ ప్రపంచము, ఈ నామరూపాలు ఇవన్నీ కూడా, ఈ ఇంద్రియాలు ఇవన్నిటికీ ఉనికి, ఇవంతా కూడా మిథ్యాన, ఇవన్నీ కూడా మిథ్యా. ఎందుకనండి మిథ్యా అన్నారు? ఎందుక కుండ మిథ్యా అన్నారు. ఏది మిథ్యా? నిజంగా లేకుండా ఉన్నట్లుగా ఏది కనపడుతుందో అది మిథ్య. మిథ్య అంటే ఏమిటి? కనపడుతుంది, నిజంగా ఉండదు. ఏది నిజంగా లేకుండా ఉన్నట్లుగా కనపడుతుందో అది మిథ్యా. అర్థమైందా? ఏది ఉన్నట్లుగా కనపడుతుందో నిజంగా లేకపోయినా అది మిథ్యా, అది నిజం కాదు అన్నారు కదా. అదేవిధంగా ఈ వస్తువులు ఇవన్నీ కూడా ఉన్నట్లుగా కనపడుతున్నాయి కనుక ఒకదాని మీద ఎందుకు మిథ్యా అన్నామంటే, కుండ అనేది మట్టి మీద ఆధారపడి ఉన్నది కనుక ఏదైతే ఆధారపడి ఉంటుందో అది మిథ్య కనుక. ఇది లా పాయింట్, లా పాయింట్. ఎన్ని పెద్ద లా పాయింట్ మాట్లాడుతూ అన్నారు. లా పాయింట్ అన్ని ఇక్కడే కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. మిథ్య అని ఎందుకు అన్నారండి మీరు అన్నారు? ఏదైతే తన ఉనికి కోసం మరొక దాని మీద ఆధారపడి ఉంటుందో అది మిథ్య. కుండ మిథ్య, కుండ తన ఉనికి కోసం మట్టి మీద ఆధారపడి ఉంది కనుక అది మిథ్య. అర్థమైందే? కుండ మిథ్య అన్నాను. మట్టి ఉన్నది, కుండ లేదు, అది మిథ్య అని ఎందుకన్నాను? కుండ అనే పేరు, కుండ అనే రూపం, అది మట్టి మీద ఆధారపడి ఉండడం వల్ల పరతంత్రం కనుక అది మిథ్య. స్వతంత్ర సత్తా లేదు. దేనికైతే స్వతంత్రమైన ఉరికి సత్తా లేదో అది మిథ్య. అవునా? ఇప్పుడు చెప్పండి, ఈ పుష్పం ఉన్నది లేదు అని చెప్పడానికి ఇది దేని మీద ఆధారపడుంది? నా కంటి మీద ఆధారపడుంది, నా ముక్కు మీద ఆధారపడుంది. అర్థమైందా? ఇది పరతంత్రమా స్వతంత్రమా మీరు చెప్పండి. ఇప్పుడు పరతంత్రం, అప్పుడు పుష్పం మిథ్యే కదా. అవునా కాదా? అదే లా అప్లై చేయండి ఇక్కడ కూడా. ఈ పుష్పం ఉన్నది లేనిది, పుష్పానికి స్వతంత్ర ఉనికి లేదు కదా. నేనున్నాను స్వామిని వారి ముందు అని చెప్పి తెలుసా పుష్పానికి? ఈ పుష్పం ఉన్నది అని చెప్పాలంటే ఇది దేని మీద ఆధారపడింది? దీని ఉనికి నా కంట్ల మీద ఆధారపడింది. ఈ పుష్పానికి వాసన ఉన్నదా లేదా అని చెప్పాలంటే పుష్పం చెప్తుందా నాకు వాసన ఉన్నది అని? దేని మీద ఆధారపడింది? నా ముక్కు మీద ఆధారపడింది. స్వతంత్ర సత్తా లేకుండా ఒక దాని మీద ఆధారపడి ఉన్నదే ఏదైతే ఉన్నదో తన ఉనికి కోసం, అది ఏమని చెప్పాం? మిథ్య అన్నాం. అప్పుడు ఈ పుష్పం మిథ్యా కాదా? చూసినప్పటికీ మిథ్యే. కుండ మిథ్య అని చెప్పారు కదా, మట్టి మీద ఆధారపడింది, స్వతంత్రంగా లేదు. పుష్పం కూడా మీ కంటి మీద ఆధారపడింది కనుక అది సత్యం కావడానికి వీల్లేదు. కనపడుతుంది కదండి అన్నాడు. కుండ కూడా కనపడుతోంది కదా, కనపడినంత మాత్రాన సత్యం కాదు. అది ఒక దాని మీద ఆధారపడింది దాని ఉనికి కోసం. దానికంటూ ఒక సత్తా లేదు. మట్టి సత్తా, సత్తా అంటే ఉనికి. మట్టి యొక్క ఉనికే కుండ యొక్క ఉనికి. అర్థమైందా? పుష్పం ఉనికి, కన్ను ఉనికి. కన్ను ఉన్నది అంటే, పుష్పం ఉన్నది అంటే కన్ను ఉంటేనే పుష్పం తెలుస్తుంది. గుడ్డివాడికి పుష్పం ఉంటుందా లేదా? ఉండదు. వాడికి తెలియదు పుష్పం ఉన్నదనేది, ఏదో తెలియదు. కనుక పుష్పం ఉన్నది అంటే, కనపడుతున్నది అంటే దాని ఉనికి ఎవరి మీద ఆధారపడి ఉంది? కన్ను. కనుక పుష్పం మిథ్య. మూడు మెట్లు మొత్తం. ఇది ఒక మెట్టు, కుండ ఒక మెట్టు, పుష్పం ఒక మెట్టు. మూడో మెట్టు ఏమిటో తెలుసా? కన్ను. కన్ను పనిచేస్తుందా లేదా, కన్ను ఉన్నదా లేదా అని మీకు తెలియాలంటే ఎలా తెలుస్తుందండి మీకు? ఒక రూపం, ఒక వస్తువు దాని రూపం మీద ఆధారపడి తెలుస్తుంది. అవునా? అంటే కన్ను ఉనికి ఎవరి మీద ఆధారపడింది? ఇప్పుడు వస్తువు మీద ఆధారపడింది. దానికి స్వతంత్రంగా ఉనికి ఉన్నదని దానికి తెలియదు కదా. కన్ను నేను చూస్తున్నానని కన్ను చెప్తుందా? కన్ను పనిచేస్తున్నది అని చెప్పడానికి ఒక ప్రూఫ్ ఏంటి, ఆధారం ఏమిటి? ఒక వస్తువు అంటే దాని ఉనికి కోసం ఒక వస్తువు మీద ఆధారపడి ఉంది. ఏదైతే దాని ఉనికి మీ కోసం ఒక వస్తువు మీద ఆధారపడి ఉంటుందో అది మిథ్యే కదా. అప్పుడు మీ కన్ను మిథ్యా కాదా? చూసారా? ఏ యూనివర్సిటీలో చెప్పరు ఇవి. అర్థమైందా? ఇది పరంపరగా సంప్రదాయంగా వచ్చినటువంటి విద్య. అదేవిధంగా నాలుక, మీ నాలుక పనిచేస్తుందా లేదా? ఒక పదార్థం నాలుక మీద పెడితే ఆ దానికి ఆ రుచి ఉన్నది లేనిది ఎవరిని నిర్ణయించేది? నాలుక. ఇప్పుడు ఆ పదార్థం మిథ్యా కాదా? ఎందుకంటే దానికంటూ స్వతంత్రంగా ఉనికి లేదు. అది అది ఉనికి రసగుల్లా, గులాబ్ జామ్, ఎవరిని నిర్ణయించేది దాన్ని? నాలుక. అదేవిధంగా నాలుక పనిచేస్తుందా లేదా అని చెప్పాలంటే నాలుకకు తెలుసా? అది వస్తువుపైన ఆధారపడదు. ఇట్లా చూసుకుంటూ పోతే మీరు నామరూప ప్రపంచం మొత్తం కూడా ఈ మనస్సు మీద ఆధారపడుంది. మనస్సు నామరూప ప్రపంచం మీద ఆధారపడుంది. కనుక మనస్సు మిథ్య, నామరూప ప్రపంచం మిథ్య. ఇట్లా నాలుగు వస్తువులు, ఐదు వస్తువులు చెప్పగలనే కానీ 500 వస్తువులు చెప్పగలమా? 5000 వస్తువులు చెప్పడానికి అవసరమా? అన్నమంతా ఉడికిందా లేదా అంటే అన్ని మెతుకులు పట్టుకొని చూస్తారా? ఎన్ని మెతుకులు పట్టుకుంటారు? ఒకటి రెండు పట్టుకుంటే చాలు కదా. ఇప్పుడు ఒకటి 4 ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, అన్ని ఎగ్జాంపుల్స్ అవసరం లేదు కదా. అన్నం అంతా ఉడికింది అంటే ఒక 2 మెతుకులు పెట్టుకుంటే తెలిసిపోతుంది. ఎప్పుడు చూసారా మీరు? ఇప్పుడంతా కుక్కర్లు ఎక్కడ చూస్తాం, సౌండ్ వస్తే తెలిసిపోతుంది. కనుక ఆ రోజుల్లో మా అమ్మవాళ్ళు వంటలు చేసేటప్పుడు పొయ్యి మీద వండేవాళ్ళు, అందుకే అన్నం ఉడికిందని చెప్పి గంట మీద ఇట్లా తీసుకొని ఇట్లా పట్టుకొని చూసేవాళ్ళు. అంత పెద్ద గిన్నె అన్నం అంతా దించి పెట్టేసేవాళ్ళు. ఎట్లా తెలుసమ్మా నీకు ఉడికిందని? ఎందుకే ఒక వెతుకు చూస్తే చాలదా ఏమిటి అన్నారు. ఇప్పుడు మీ అందరికీ ఒకటి రెండు ఎగ్జాంపుల్ చెబితే చాలదు, ప్రపంచం మొత్తం ఇంతే కదా. అది గౌడపాదాచార్య వారు అనేది. ఇలా తెలుసుకున్న మనస్సు నిగ్రహీతస్య మనసః. ఇది నిగ్రహీతం మనః అంటే, ఎప్పుడైతే మనసు ఈ జ్ఞానాన్ని పొందుతుందో, ఏదైతే ఒకదాని మీద ఆధారపడి ఉందో తన ఉనికి కోసం అది మిథ్యాన్ని తెలుసుకోవటమే నిగ్రహీతం మనః. కనుక మీ శరీరం అంతా కూడా, ఇంద్రియాలన్నీ కూడా మరొక దాని మీద, వస్తువు మీద ఆధారపడి ఉన్నాయి తన ఉనికి కోసం. వస్తువులన్నీ కూడా మీ ఇంద్రియాల మీద ఆధారపడి ఉండడం వలన అవన్నీ పరతంత్రాలు. కనుక మనస్సు మిథ్య, మనస్సు చూసే వస్తువులన్నీ మిథ్య, వస్తువులన్నీ ప్రపంచం, మనస్సు అనేది నీకు సంబంధించింది కనుక ఇది మిథ్య. మనస్సుని మిథ్యాత్వం చెయ్యడమే జ్ఞానం. చూశారా? ఇటువంటి మనస్సు సమస్యలకు కారణం కాదు, అది జ్ఞాని మనస్సు. మనస్సు ఉంటుంది, ఉపయోగిస్తాడు, కానీ ఆ మనస్సు ఎప్పుడు కూడా దిగులు, చింత, భయము, కోపం ఇట్లాంటివి లోను కాదు. ఎందుకంటే ఆ మనస్సు జ్ఞానం పొందిన మనస్సు. అజ్ఞాని మనస్సు ఏమో జ్ఞానం పొందనటువంటిది. కనుక ఆ అజ్ఞాని మనస్సు దిగుల్నిస్తుంది, కోపాన్ని ఇస్తుంది, భయాన్ని ఇస్తుంది. ఎందుకంటే చదువుకోలేదు కదా మనస్సు, ఉపనిషత్తులు చదవలేదు, భగవద్గీత చదవలేదు. ఏం చదవకపోతే దానికి ఏం ట్రైనింగ్ ఉంచుతుంది? నిగ్రహీతం మనః అంటే ఏమిటి? శ్రవణం చేసి, మననం చేసి, నిధిధ్యాసనం చేసిన మనస్సు అని అర్థం. అక్కడ అది ఆ శ్లోకంలో ఇంత ఉన్నది. ఆ జ్ఞాని మనస్సు ప్రచారః, అది ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా అది చూస్తుంది. ధీమతః, ఆ జ్ఞాని వృత్తి, జ్ఞాన వృత్తి. ధీమతః అంటే ఏమిటి? జ్ఞాని మనస్సులో ఉన్నటువంటి జ్ఞాన వృత్తి. ఇప్పుడు నేను చెప్పేదంతా మీ మనస్సులో ఎక్కుతున్నదా లేదా, అర్థమవుతుందా లేదా? అది జ్ఞాన వృత్తి అంటారు. ఆలోచన వృత్తి అంటే ఏమిటి? ఆలోచన. ధీమతః అంటే ఏమిటి? జ్ఞాన వృత్తి. ఇప్పుడు జ్ఞానం వచ్చిందా లేదా? కుండ లేదనే జ్ఞానం వచ్చింది. ఈ పుష్పాలు ఇవన్నీ కూడా మిథ్యనే జ్ఞానం వచ్చింది. మనస్సు మిథ్యనే జ్ఞానం వచ్చింది. వచ్చింది వచ్చింది అంటున్నా నేను, వచ్చింది. అప్పుడు మీరు ధీమతః అన్నారు, జ్ఞాన వృత్తి కలిగిన వాళ్ళు అని అర్థం. నిగృహీతస్య మనసః, ఏ మనస్సు అయితే శాస్త్రానికి అనుగుణంగా ఉండి చదివి జ్ఞానాన్ని పొంది, ఎన్లైటెండ్ మైండ్, విజడమ్ మైండ్, విజడమ్ టూత్, విజడమ్ టూత్ అంటాడు. విజయడమే రాదు, పన్ను నొప్పి వస్తుంది అంతే. డాక్టర్ దగ్గరికి వెళ్తే పీకి పారేస్తారు. అది కాదు విజడమ్ టూత్ అంటే, ఇది విజడం టూత్ అంటే నిజమైన విజడం అన్నారు. అది నిగ్రహీతస్య మనసు అంటే జ్ఞానం పొందినటువంటి మనస్సు. నిర్వికల్పస్య, నిర్వికల్పస్య అంటే ఈ ద్వైతాన్ని చూస్తున్నా కూడా నిజంగా ఆ ద్వైతం అనేది లేదు అని తెలిసింది. ఆ ద్వైతం అనేది నిజం కాదు, మిథ్య అని తెలిసింది మనకు చూస్తున్నప్పటికీ కూడా. ఎందుకంటే అది దాని ఉనికి నా మీద ఆధారపడి ఉంది, ఈ మనస్సు యొక్క ఉనికి దాని మీద ఆధారపడి ఉండడం వల్ల ఏదైతే ఆధారపడి ఉంటుందో, పరతంత్రంగా ఉంటుందో, అది మిథ్య. దానికంటూ స్వతసత్తా లేదు. అందుకని ఈ జ్ఞానికి ఇవన్నీ కూడా ద్వైతం చూస్తున్నా కూడా నిర్వికల్పంగానే కనపడతాయి, వికల్పం లేకుండానే కనపడతాయి. మీకు ఈ కుండలో ద్వైతం చూస్తున్నారా అద్వైతాన్ని చూస్తున్నారా? ఇప్పుడు ఒక మట్టినే కదా చూస్తున్నారు, కుండ మట్టి రెండు చూస్తున్నారా? స్వామిని నేను కుండ చూస్తాను మట్టి చూస్తానన్న. ఏ మట్టినే కుండగా చూస్తున్నావు నువ్వు, ఒకటే ఉన్నది, రెండు లేవు అక్కడ. అది నిర్వికల్పస్య. అర్థమైందా? మీరు కుండను ఎట్లా, ఒక్క కుండను ఎలా చూడగలుగుతున్నారు? జ్ఞాని ప్రపంచం మొత్తాన్ని అట్లా చూస్తాడు. చూసేటప్పుడే కుండను తీసేసి కాదు, కుండను పగలగొట్టి కాదు, కుండ పగలగొట్టిన తర్వాత మట్టిగా చేసి చూడటం కాదు. కుండ చూస్తున్నప్పుడే నేను ద్వైతాన్ని చూడడం లేదు, వికల్పాన్ని చూడడం లేదు, అద్వైతం అనే మట్టిని చూస్తున్నానని మీకు జ్ఞానం వచ్చిందా? మీకు కుండ గురించి వస్తే జ్ఞానికి ప్రపంచం మొత్తం రావడానికి ఏమిటి పెద్ద సమస్య? మనకే వస్తే ఆయనకి ఎందుకు రాదు? అవునా? ప్రపంచం మొత్తం కూడా చూస్తున్నప్పటికీ కూడా, ద్వైతం కనపడుతున్నప్పటికీ కూడా ఇది సత్యం కాదు అని జ్ఞానికి తెలుస్తుంది. అది జ్ఞాన వృత్తి, అఖండాకార వృత్తి అంటారు. నిర్వికల్పస్య అంటే అది అర్థం. అంటే మనస్సు అనేటువంటిది ఒక ప్రకృతి, ప్రకృతే కదా, మ్యాటరే కదా. అది మనస్సు అంటే ఏమిటండి చెప్పండి? మనస్సు ఇట్లా ఉంటుందండి మనస్సు అని చెప్పగలరా? ఆలోచనల సమూహమే కదా. ఆలోచనలన్నీ కూడా ఒక వస్తువును పట్టుకొని ఉన్నాయి. అసలు ఆ వస్తువు నిజంగా లేనే లేదు కనుక ఆ ఆలోచనలు, వస్తువు, మనసు అన్నీ కూడా మిథ్యా, నిర్వికల్పం, విజ్ఞేయ అని నువ్వు తెలుసుకోవాలి అంటున్నారు. ఇది ఇది విషయాన్ని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. ఆత్మజ్ఞానం అంటే ఇదే, ఆత్మే సత్యం. అవునండి, అన్ని మిథ్యా మిథ్యా అంటారు. అసలు ఉన్నది సత్యం ఉందా లేదా అని అడిగితే, ఈ మిథ్య అనేదా కనపడటానికి ఒక ఆధారం ఉండాలి కదా. అసలు విషయానికి వస్తాం ఇప్పుడు. కుండ మిథ్య అన్నాం, కుండ కనపడటానికి ఆధారం ఏమిటి? మట్టి. అవునా? ఈ విషయంలో మట్టి సత్యం, కుండ మిథ్య అన్నాం. ఒక మిథ్య అంటే ఒక ఒక వస్తువు ఉన్నట్లుగా కనపడటానికి కూడా ఒక ఆధారం ఉండాలి. అవునా? ఎండమావి నీరు చూస్తున్నాం, ఎండమావి నీరు చూస్తున్నాం, ఆ నీరు కనపడటానికి అక్కడ మేము ఇసుక ఉండాలి. బీచ్ దగ్గరికి వెళ్ళి అవి మెరిసేటటువంటి కాలి చిప్ప, దాంట్లో అవి వెండి కనపడుతుంది. వెండి కనపడటానికి అదొకటి ఉండాలి కదా, ఆధారం ఉండాలి కదా. తాడు మీద పాము చూసాం, పాము ఎట్లా కనపడింది నీకు? ఏమి లేకుండా కనపడిందా? తాడు ఉంటే కదా పాము కనపడుతుంది. అదేవిధంగా ఈ ప్రపంచం అంతా కనపడుతున్నది అంటే ఏమిటి? ఈ మనస్సు, ఈ ఆలోచనలు ఇవన్నీ పుడుతున్నాయి అంటే దీనికి ఆధారం ఒకటి ఉండాలి కదా. ఈ మిథ్యా ప్రపంచానికి ఈ పుష్పము చూసేది మిథ్యన్నాను, ఈ పుష్పం కంటితో చూస్తున్నాం కాబట్టి కన్ను మిథ్యన్నాను, చెవులు మిథ్య, ముక్కు మిథ్య, నాలుక మిథ్య. ఈ మిథ్య అనే దానికి ఒక ఆధారం ఉండి ఉండాలా లేదా? ఆ లేని వస్తువు కనపడటానికి కూడా ఒక ఆధారం కావాలండి. అవునా? కుండ కనపడటానికి మట్టి కావాలా లేదా? డెస్క్ కనపడటానికి చెక్క కావాలి, వుడ్ ఉండాలి. అదేవిధంగా ఈ జగత్తంతా కనపడటానికి ఎవరుండాలి? తురీయ ఆత్మనైన నేను ఉంటేనే. చూసారా? కనుక తురీయ ఆత్మనైన నేను సత్యం, నా మీద ఈ మిథ్యా ప్రపంచమంతా ఉన్నట్లుగా కనపడుతున్నది. అది విషయం. విజ్ఞేయ. తెలుసుకున్నారా? తెలుసుకున్నట్లుగానే ఉన్నామండి అంటారా? పర్వాలేదు, తెలుసుకోండి, తెలుసుకుంటారు. కనుక ఒక వస్తువు అది ఉన్నట్లుగా కనపడుతున్నది అంటే దేని మీద కనపడుతున్నది అనేది ఒక సత్యం కదా. అది ఆ సత్యమైన వస్తువు తురి ఆత్మ. ఇక్కడ ఆత్మ చైతన్యం. అర్థమైందా? అది విజ్ఞేయ. ఈ జ్ఞానానికి నిద్రపోయేవాడికి సుషుప్తేహే తత్ అన్య. నిద్రపోయేవాడికి ఏమీ కనపడవు, వాడు నిర్వికల్పంలోనే ఉన్నాడు, భేదం లేదు వాడికి. అది వేరే అంటున్నారు ఆయన. వాడికి నిత్యమైనటువంటిది కాదు అది. వస్తువులు నిజంగా చూడకపోయినప్పటికీ వాడు ద్వైతాన్ని చూడకపోయినా, జ్ఞాని చూసే అద్వైతం వేరు, ద్వైతాన్ని చూస్తున్నప్పటికీ కూడా జ్ఞానికి అద్వైత జ్ఞానం మెలకువతో ఉన్నప్పుడు వచ్చేది. నిద్రపోయినప్పుడు కూడా మనకు కూడా శాంతంగా ఉంటుంది, ప్రశాంతంగా. ఏమి తెలియదు, భేదమే తెలియదు అంటే సుషుప్తేహే అన్యః. జ్ఞానికి ఈ జ్ఞానానికి అద్వైతానికి అంటే సుషుప్తి ఎందుకు పోలుస్తున్నారంటే, జ్ఞానికి ఈ ప్రపంచం బాధించదు, నిద్రపోయేవాడిని కూడా బాధించదు. చూసారా, అది అన్యహ అంటున్నారు. ఎందుకంటే అది అనిత్యం, ఆ నిద్రపోయినంతసేపే ఉంటుంది, అది మెళుకు రాగానే మళ్ళీ బాధలు అదొకటి. అంతేకాదు, నిద్రపోతున్నప్పుడు ఆ యొక్క అజ్ఞానం అంతా బీజరూపంలో ఉంది, పోలే, మనసులో ఉన్న అజ్ఞానం పోలే అతనికి. ఇతనికి మెలకువతో ఉన్నప్పుడే జ్ఞానం వచ్చింది. నిద్రపోతున్నప్పుడు ద్వైతం కనపడకపోవచ్చేమో, కానీ అద్వైతం ఉన్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఆ మనస్సులో అజ్ఞానం పోయిందా? అట్పోతే అందరూ నిద్రపోతే సరిపోతుంది. ఎందుకు మాండుక్యోపనిషత్తు క్లాసుకు రావక్కర్లేదే? నిద్రలోనే అందరికీ అద్వైత జ్ఞానం వచ్చేసింది అనుకోండి, మనందరం క్లాసు చదవక్కర్లేదు. అక్కడ అజ్ఞానం బీజరూపంలో ఉంటుంది, పూర్తిగా పోదు. అందుకని మెలకు రాగానే మళ్ళీ సమస్యలు, ప్రాబ్లమ్స్, దిగులు, చింత అన్నీ వస్తాయి మెలకు రాగానే. జ్ఞానికి మెలకులో ఉన్నప్పుడు కూడా దిగులు చింత ఉండదు. ఇది జ్ఞానం పొందిన మనస్సు. అక్కడ జ్ఞానం పొందని మనస్సు, ఆ అజ్ఞానం బీజరూపంలో ఉన్నది నిద్రలో. నిద్రలో కూడా ప్రశాంతంగా ఉంటాం, జ్ఞాని ప్రశాంతంగా ఉంటాడు. ఏమండి ఆయన ప్రశాంతం, ఈయన ప్రశాంతం ఏమిటి డిఫరెన్స్ అని అడిగితే ఏం చెప్తారు మీరు? అక్కడ కొంచెంసేపు అయినండి తాత్కాలికం, ఇక్కడ జ్ఞాని జీవితాంతం ఆనందంగా ఉంటాడు. అజ్ఞాని నిద్రపోయేవాడు కొంచెంసేపు. కనుక మీకు ఎటువంటి జ్ఞానం కావాలి? వచ్చిపోయే సుఖం కావాలా? నిజమైన సుఖం కావాలంటే, అందుకని మెలకువతో ఉన్నప్పుడే గురుముఖంగా వినే జ్ఞానమే నిజమైన సుఖాన్ని, శాంతినిస్తుంది. కానీ ఏదో తాత్కాలికంగా మనసుని, సమాధి కూడా మీరు అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఆయన చెప్పలే, మనం సప్లై చేసుకోవాలి. సమాధిలో ఉన్నప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది, వికల్పాలు ఉండవు, ప్రపంచం తెలియదు, ద్వైతం తెలియదు. అది శాశ్వతమా? అక్కడ కూడా అజ్ఞానం బీజరూపంలో ఉన్నది, సమాధిలో కూడా, యోగ సమాధిలో. అక్కడ నువ్వు టెంపరీగా సస్పెండ్ చేసావు మనస్సుని, విషయాలు చూడకుండా. ఆ యోగ సమాధిలో కూడా సమాధి స్థితి ఉన్నంతసేపే ఆ అద్వైతం, నిర్వికల్ప స్థితి, నిర్వికల్ప సమాధి అన్నాడు. ఎన్ని గంటలు కూర్చుంటావు? లేచి రావాలి కదా. కొద్ది రోజులకు, కొన్ని వారాలకు లేచి వస్తాడు, మళ్ళీ రాగానే మళ్ళీ ప్రపంచంతో చూస్తాడు. ఇదంతా ఎందుకండి మళ్ళీ సమాధిలోకి పోతానంటాడు. ఎందుకు గొడవ? అది అనిత్యమే. చూసారా, సుషుప్తేహే సమాధేహే. సమాధిలో వచ్చేది అనిత్యమే, అక్కడ జ్ఞానం రాలేదు వాళ్ళకి, అజ్ఞానంలోనే ఉంది మనస్సు. ఎంత ముఖ్యమైన కారిక చూసారా? విజ్ఞేయః నిగృహీతస్య మనసః ధీమతః సహా ప్రచారః. ప్రచారః అంటే ఏంటి? ఆ మనస్సు అన్ని విషయాలను చూస్తున్నప్పటికీ కూడా, వ్యవహారంలో ఉన్నప్పటికీ కూడా ఆ మనస్సు సమస్యలనివ్వదు. ఆ మనస్సుకు భయము, దిగులు, చింత ఏమీ ఉండవు. అలా ఉన్నప్పటికీ కూడా ఆ మనస్సు వ్యవహారంలో చూస్తూనే ఉంటాం. మన పనులు మనం చేసుకుంటూనే ఉండొచ్చు, ఏం మార్పు లేదు. హాయిగా మ్యూజిక్ సీజన్లో మ్యూజిక్ ప్రోగ్రాములకు వెళ్ళండి, చుట్టాలు వస్తే రిసెప్షన్కి వెళ్తే వెళ్ళండి, పెళ్లిళ్ళు వెళ్ళండి, సినిమాలు చూడాలనుకుంటే సినిమాలు చూడండి, కొత్తగా రిలీజ్ అయినవి ఏవైనా ఉంటాయి కదా జనం, వాటికి మనకి ప్రాబ్లమే లేదు. అవన్నీ వాటి వాటి కూడా అవి జరుగుతూ ఉంటాయి. ప్రపంచంలో ఉన్నాం కదా, మరి కొంచెం వ్యవహారం ఉంటుంది కదా. అంత మాత్రం చేత నేను ఆత్మ కాకుండా పోతానా? అలా తిరుగుతున్నప్పటికీ కూడా అవి నన్ను బాధించవు, అవి నన్ను ఏమి చేయలేవు. అర్థమైందే? నన్ను ఏమి చేయలేవు అవి. ఎందుకంటే నా మనస్సు జ్ఞానాన్ని పొందింది కాబట్టి ఈ ఎన్లైటెండ్ మైండ్ ఏం చేస్తుందంటే ప్రాబ్లమ్ని ప్రాబ్లం లేనిదానిగా కన్వర్ట్ చేసేస్తుంది. అది విషయం. కన్వర్టింగ్ ద ప్రాబ్లమాటిక్ మైండ్ ఇంటు నాన్ ప్రాబ్లమాటిక్ మైండ్. కాస్త ట్రైనింగ్ ఇచ్చి దానికి, కాస్త బుద్ధి చెప్పి, జ్ఞానాన్ని ఇచ్చి, ఇప్పుడు పో ప్రపంచంలోకి, ఇప్పుడు నువ్వు ఏం ఎవరే చేయలేరు, అది తట్టుకుంటుంది అన్నిటికీ. లేకపోతే ఏమవుతుందంటే అక్కడ కష్ట మాట్లాడడం కానీ, ఇక్కడ ఎవరన్నా మాట్లాడడం కానీ బాధలు వచ్చేస్తాయి, రకరకాల బాధలు వస్తాయి. దేనికి తట్టుకోలేదు? జ్ఞాని అన్నిటికీ తట్టుకుంటాడు. అది తేడా. స్థిత ప్రజ్ఞస్య కాభాష. జ్ఞాని ఎలా ఉంటాడో తెలిసిందా? ఇప్పుడు ప్రచారః సహ ప్రచారః ధీమతః నిగృహీతస్య, అటువంటి వ్యక్తి అన్నారు. అంటే ఏమిటి? మనస్సు నుంచి బయటపడ్డాడు, మనస్సు మిథ్యాత్వం చేసేశాడు, మనస్సును ఉపయోగిస్తున్నా కూడా మనస్సులో ఉన్న గందరగోళానికి లోను కాడు. అది బ్రహ్మన్ తురీయ ఆత్మ నామరూప, ఈ రెండు కలిపితేనే కదా మనస్సు. నామరూప మిథ్యాత్వం చేసిన తర్వాత తురీయ ఆత్మని నేను అలాగే ఉంటా వ్యవహారం చేస్తున్నప్పటికీ కూడా. తర్వాత కారికం 35,
లీయతే హి సుషుప్తే తత్, నిగృహీతం న లీయతే, తదేవ నిర్భయం బ్రహ్మ, జ్ఞానలోకం సమంతతః.
సమంతతః, ఇక్కడ యోగి మనస్సుకి జ్ఞాని మనస్సుకి భేదం చెప్తున్నారు. ఇప్పుడు చెప్పిన విషయం, ఇందాక నిద్రపోయేవాడి మనస్సుకి జ్ఞాని మనస్సుకి భేదం చెప్పారు. ఇప్పుడు యోగి మనస్సుకి జ్ఞాని మనస్సుకి భేదం ఏమిటి అని అంటే, అందుకనే జ్ఞాని ఈ ప్రపంచాన్ని ఈ నామరూపాలని తక్కువగాను అంచనా వేయడు, ఎక్కువగాను అంచనా వేయద్దు. అది ఇది మరీ తక్కువగా అంచనా వేయకూడదు. తక్కువగా అంచనా వేస్తే మళ్ళీ దెబ్బతింటాం. అది ఎక్కువగా అంచనా వేయద్దు, తక్కువగాను అంచనా వేయద్దు. అంచనాయే వద్దు మనకు. మిథ్యా మిథ్యా, అది తక్కువ ఎక్కువ అని ఎందుకు? అట్లా మనస్సు స్థిరంగా ఉంటుందన్నమాట జ్ఞానికి. ఆ జ్ఞానం వల్ల వచ్చేటటువంటి ఆనందం ప్రయోజనం అంతా ఇంత కాదు. చూశారా? లీయతే హి సుషుప్తే తద్, నిగృహీతం న లీయతే. ఇప్పుడు సుషుప్తే నిద్రలో లీనమైనటువంటి మనస్సు లీనమైంది. లీనమైందంటే ఏమిటి? అది ప్యాసివ్గా ఉందంటారు. లీనం అంటే ఇక్కడ ఏమిటి? మనస్సులో యాక్టివిటీ లేకుండా, పని లేకుండా ఉన్నది మనస్సు, లీనం అవ్వటం అంటారు దాన్ని. లీయతే, నిగృహీతం, నిర్వికల్పం, ఇవన్నీ ఉన్నాయి. లీయతే మనస్సు, మనస్సు లీనమవుతుంది సుషుప్తే. కానీ నిగృహీతస్య మనః న లీయతే, జ్ఞానం పొందినటువంటి మనస్సు లయించిపోతుందా? లయం పొందదు. అది పని చేస్తున్నదా లేదు ఇప్పుడు మనస్సు? నిద్రలో పనిచేస్తుందా? పనిచేయదు. జ్ఞాని మనస్సు పనిచేస్తుందా లేదా? జ్ఞాని ఏదో లోకల్లో ఉంటారు అనకండి, జ్ఞాని ఈ లోకల్లోనే ఉంటాడు, పనిచేస్తూనే ఉంటుంది. కానీ ఆ మనస్సు నిజ సత్యం కాదు, మిథ్యాత్వ నిశ్చయం చేసిన మనస్సు. జ్ఞానం పొందిన జ్ఞాని మనస్సు లీనం అవ్వదు. లీనం కావాల్సిన పని లేదు. అర్థమైందా? లీనం కావాలి మనస్సు. ఎందుకంటే మనస్సు ఉంటే బాధలండి, హాయిగా ఉంది నిద్రపోయేటప్పుడే అని అంటాడా జ్ఞాని? ఇప్పుడు జ్ఞానం వచ్చిన మనస్సు మనల్ని బాధిస్తుందా? జ్ఞానం వచ్చిన తర్వాత ఆ మనస్సు బాధించదు. అసలు అది కాదు. ఇంకా విషయం ఏంటంటే, మిథ్యాత్వం అయిపోయిన తర్వాత నిజంగా లేదన్నప్పుడు అది ఎట్లా బాధిస్తుంది మనల్ని? అది మిథ్యా అని తెలిసిన తర్వాత అది బాధిస్తుందా? ఏమండి, పాము లేదని తెలిసింది, పరిగెట్టిపోతారా? పాము లేదని తెలిసిన తర్వాత భయపడతారా, పరిగెడతారా? అక్కడ తాడును చూస్తున్నంతసేపు భయం లేదు కదా. పాము అనుకున్నావు, ఆ పాము కాదని తెలిసిన తర్వాత కూడా పాము లాగే కనపడుతుంది అది. ఇప్పుడు నా బ్యాగ్లో ఉంది, తీసి చూపిస్తే మీకు తెలుస్తుంది. పాము లాగే ఉంది కదా అది కూడా. పాములాగా ఉన్నటువంటి తాడు పాము అని కాదని తెలిసిన తర్వాత పాము రూపంగా చూస్తున్నా కూడా భయం ఉంటుందా? ఉండదు. ఎందుకని? ఎందుకని? పెద్ద టెస్ట్ ఇప్పుడు మీకు. ఎందుకని? అక్కడ లేదు, అది మిథ్య, అది సత్యం కాదు. జ్ఞాని మనస్సు కూడా అంతే. జ్ఞానికి మనస్సు ఉందా లేదా? ఉన్నది. మరి ఆయనకి దిగులు చింత భయం ఉండవా? ఆ మనస్సు నిజం కాదని ఆయనకి తెలుసు. జ్ఞానికి తెలుసు, లేకపోతే ఆవిడకి తెలుసు. ఆడవాళ్ళు కూడా ఉంటారు కదా జ్ఞానంలో, ఆవిడకి ఆయనకి తెలుసు. కనుక ఆ మనస్సు నలీయతే, మనస్సు ఉన్నది హాయిగా పనిచేస్తున్నది, కానీ నిద్రపోయేవాడి మనస్సు లీనమైపోయింది. సుషుప్తేహే మనః లీయతే, పొద్దున్నే లేవగానే మళ్ళీ సమస్యలతో పాటే లేస్తుంది. జ్ఞానికి ఆ బాధ లేదు. మనస్సు చూసారా, చదువుకున్నవాడికి చదువుకోని వాడికి ఏమిటి తేడా తెలుస్తుందా లేదా? అదేవిధంగా జ్ఞానం పొందిన మనస్సుకి జ్ఞానం పొందని మనస్సుకి డిఫరెన్స్ ఉన్నది కదా, అది జ్ఞాని మనస్సు. కనుక ఆ జ్ఞాని మనస్సు ఎటువంటి మనస్సు? నిత్యాత్వం చేయబడినటువంటి మనస్సు, జ్ఞానం పొందినటువంటి మనస్సు. రెండు చెప్పుకోవాలి. ఫస్ట్ జ్ఞానం పొందింది ఆ మనస్సు, జ్ఞానం వచ్చిన మనస్సు. ఇప్పుడు మీకు మీ మనస్సుకి, మీ ఇంట్లో వాళ్ళు క్లాసుకు రాని వాళ్ళకి మనస్సుకి భేదం ఉందా లేదా? మీకు మీ మనస్సుకి ఆ రోడ్డు పోయే వాళ్ళ మనస్సుకి భేదం ఉందా లేదా మీరే చెప్పండి. అంతదాకా ఎందుకు అసలు ఇప్పుడే ఇక్కడే నిర్ణయిస్తాం సరిపోతుంది. మీరు ఇన్ని సంవత్సరాలు చదువుతున్నారు కదా, మీ యొక్క జ్ఞానానికి వాళ్ళ మనసులో ఉన్న జ్ఞానానికి భేదం ఉందా లేదా? అదేవిధంగా నిద్రపోయేవాడి మనస్సు లీనమవుతుంది, జ్ఞాని మనస్సు లీనం కాకపోయినప్పటికీ కూడా ఆ మనస్సు లీనమైనట్లే. నిద్రపోయేటప్పుడు వాడి మనస్సును లీనమవ్వడం వల్ల ఎంత ప్రశాంతంగా ఉన్నాడో చూడండి. అసలు విషయం, నిద్రపోయేటప్పుడు ఆ జ్ఞాని మనసు లీనమవ్వడం వల్ల ఎంత ఆనందంగా ఉన్నాడో, ఈ జ్ఞాని మెలకువతో ఉన్నప్పుడు మనసు లీనం కాకపోయినా కూడా అంతే ఆనందంగా ఉన్నాడు. చూసారా, అర్థమైందా? అంటే ఏమిటి, ఆ మనస్సు లీనం కాకపోయినా కూడా, అది ఉన్నప్పటికీ కూడా అది భూషణం నతు దూషణం, అది ఒక అలంకారం జ్ఞానికి మనస్సు. అర్థమైందా? ఇప్పుడు మనస్సు భారమా? మనో భారంగా ఉందండి చాలా అన్నాడు. ఎందుకు నాయన అన్నాడు, ఆ సమస్య ఈ సమస్య అంటే ఏమిటి, నువ్వు సత్యత్వాన్ని ఇచ్చావు మనస్సు గురించి బాధపడుతున్నావు, అవన్నీ మిథ్యా వస్తువులని నీకు తెలియలేదు అందుకనే బాధపడుతున్నాడు. కూతురు అట్లన్నది, కొడుకు అట్లన్నాడు, అల్లుడు ఇట్లన్నాడు, సర్వెంట్ బాధ, డ్రైవర్లు బాధ, ఇవన్నీ బాధలు. అవన్నీ జ్ఞానం వచ్చినంత మాత్రాన పోవు, అవన్నీ ఉంటాయి, వాళ్ళు అట్లాగే ఉంటారు మనుషులు, వాళ్ళు మారరు. కానీ ఆ సమస్యను ఆ బాధల్ని మనం సత్యంగా తీసుకో, అది విషయం. అర్థమైందా? వాటికి మనం అంత ప్రాధాన్యత ఇవ్వం, సత్యత్వాన్ని ఇవ్వం. ఎందుకంటే మిథ్యే కదా, అది మిథ్యే కదా. ఎందుకంటే ఆ మాటలు నా మనసు మీద ఆధారపడి, నా మనస్సు ఆ మాటల మీద ఆధారపడి కనుక అవన్నీ మిథ్యే అని తెలుస్తుంది జ్ఞానికి. అది సుషుప్తేహే తత్ మనః లీయత్, తత్ అంటే మనస్సు, ఆ మనస్సు లీనమవుతుంది. నిగృహీతస్య న లీయతే, జ్ఞాని మనస్సు ఫిజికల్గా లీనం కాదు. అంటే ఏమిటి, పనిచేస్తూ ఉంటుంది, నిద్రలో పని చేయదు. ఇక్కడ నిద్రలో పని చేయదు, ఇక్కడ పని చేస్తుంది. ఇప్పుడు మీ మనసు పనిచేస్తుందా లేదా? నా మనసు పనిచేస్తున్నదా లేదా మీరే చెప్పండి. పనిచేస్తున్నది. నిగృహీతస్య మనస్సు న లీయతే, లీనం కాలేదు నా మనస్సు. అయినా వాడికి ఎంత సుఖం ఉందో అంత సుఖాన్ని నేను అనుభవిస్తున్నాను. అప్పుడు ఏంటి ఇంకా చెప్పండి మీరే. ఆ నిద్రపోయే వాడికి ఎంత సుఖం ఉందో అంత సుఖాన్ని నేను చూస్తూనే అనుభవిస్తున్నప్పటికీ కూడా ప్రపంచాన్ని అంత సుఖాన్ని అనుభవిస్తున్నాను. కనుక మనకు దిగులు చింత ఏముండవు. తత్ బ్రహ్మయేవ, అట్లా లీనం కాని మనస్సు ఏదైతే ఉన్నదో, మెలకువతో ఉన్నప్పుడే జ్ఞానం పొందిన మనస్సు ఏదైతే ఉన్నదో, దానికి ఆధారం ఏమిటి ఆ మనస్సుకి? మనస్సు మిథ్య అని చెప్పాం. మిథ్య అనడానికి ఒక ఆధారం ఉండాలి కదా. దేని మీద ఉంది మనస్సు? సినిమా దేని మీద ఉన్నది? తెర మీద ఉంది. టక్కున చెప్పేస్తారు, తెర మీద ఉన్నది సినిమా. సినిమాలో చూసే చిత్రాలు అన్ని బొమ్మలు అన్ని సత్యమా? తెర సత్యమా? తెర సత్యం. మనస్సులో వచ్చే ఆలోచనల బొమ్మలన్నిటికీ దానికి తెర ఏమిటండి? నేనే, తురీయ ఆత్మనైన నేనే ఒక తెరలాంటి దాన్ని. అదే బ్రహ్మ అన్నారు ఇక్కడ. తదేవ బ్రహ్మ, తత్ బ్రహ్మ ఏవ. ఎటువంటి బ్రహ్మ? నిర్భయం, భయం లేనటువంటిది. ఇప్పుడు నేను ఎవరిని చూసి భయపడాలి చెప్పండి. ఇప్పుడు చూసేదంతా మిథ్య, అనుభవానికి వచ్చేదంతా మిథ్య. మిథ్య అయిన దానికి భయపడతానా? నిర్భయం. నేనే బ్రహ్మని, నా మీద ఇవన్నీ కనపడుతున్నాయే గాని నిజం కాదని తెలిసినప్పుడు, రెండవ వస్తువు నిజమైన వస్తువు లేనప్పుడు భయం ఉంటుందా? రెండవ నిజమైన వస్తువు లేనప్పుడు, నిజమైన వస్తువు లేనప్పుడు. మిథ్యా వస్తువులు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ పుష్పం ఉన్నది, ఇది సత్యమా మిథ్య? ఈ పుష్పాన్ని చూస్తున్న కన్ను సత్యమా మిథ్య? ఇప్పుడు అన్ని మిథ్య అయినప్పుడు, నిజం కానప్పుడు, రెండో వస్తువు సత్యమైనది లేనప్పుడు నేను ఎలా భయపడతాను? ఆ లేని పామును చూసి భయపడతారా? ఇప్పుడు ఈ నిజంగా అది కనపడుతున్నది, పాములాగే కనపడుతున్నది, కట్ల పాములాగా కనబడుతోంది, అది నిజం కాదని తెలిసిన తర్వాత భయపడతారా? అది నిజం కాదని తెలియనంత వరకు భయపడ్డాను. నిజం కాదని తెలిసిన తర్వాత క్లాసుకు రాకముందు అంతా భయపడ్డాం. చాలా భయం, కోపం, తాపం, భయం. ఏమైపోతుందో, ఏమైపోతుంది? అసలు నిజమైనది ఒకటి ఉంటే కదా. ఈ శరీరం సత్యం అనుకున్నంతసేపు భయం, మనసు సత్యం అనుకున్నంతసేపు భయం. కనుక ఇలా వినంగా 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 మనకు ఒక్క ఆలోచన, జ్ఞాన ఆలోచన వస్తుంది ఒకరోజుకి, ఏంటి సత్యం విషయం ఇది, దీన్ని ఎవరూ తప్పించుకోలేరు. ఈ విషయం అర్థం చేసుకోవడం నీ భాగ్యం అది, అంతేగాని నువ్వు నీకు అర్థం కానంత మాత్రాన ఇది సత్యం కాకుండా పోదు కదా. ఇప్పుడు మనకు అర్థం కానంత మాత్రం ఈ పుష్పం సత్యమై కూర్చుంటుందా? ప్రపంచం అంతా వచ్చి ఇది సత్యం అన్నా కూడా నేను కాదని చెప్పగలను. ఇది సత్యం అని వాళ్ళు ప్రూవ్ చేయలేరు, నేను ప్రూవ్ చేయగలను. అర్థమైంది? ప్రూవ్ చేశానా లేదా? పుష్పం అనేది లేదన్నాను. రెక్కలన్నీ ఒక చోట ఉండడం వల్ల పుష్పం అని ఏర్పడింది. పుష్పం అనే వస్తువు లేదు. 8-10 రెక్కలు ఒక చోట ఉండడం వల్ల పుష్పాన్ని పేరు పెట్టాం. ప్రతిదీ అంతే. దారాల పోగులన్నీ కలిస్తే చీర అన్నాం. చీర ఎక్కడున్నదండి? దారాల పోగుల కలయిక అన్నాం. ఇట్లా మీరు ఒక్కొక్క వస్తువుని ఇంట్లో కూర్చొని గంటల తరబడి విచారణ చేయాలి. ఒకటి కాదు, రెండు కాదు, మీరు ఏది పట్టుకున్నా ఏది చూసినా డిసెక్షన్ చేయాలి. అలా చెయ్యగలిగితే నిష్ట వస్తుంది. వదిలిపెట్టకూడదు ఏ వస్తువుని, లేకపోతే అది నిజమై కూర్చుంటుంది, మనల్ని భయపెడుతుంది, మనం దిగులు పడతాం. ఎందుకు వచ్చిన గొడవ? అది తత్ బ్రహ్మ ఏవ. ఆ బ్రహ్మ తురీ ఆత్మనైన నేను దానికి ఆధారం. నా లీయతే నిర్భయం జ్ఞానాలోకం. అంటే జ్ఞానం అంటే చైతన్యం, ఆలోకం అంటే ప్రకాశం. చైతన్య ప్రకాశం అంటే కాన్షియస్నెస్ అంటారు. చైతన్యం ఎరుక. ఇప్పుడు మీరు ఎరుకను పొందారా లేదా? ఇప్పుడు నేను మాట్లాడే మాటలన్నీ మీకు ఎరుక కాదా? ఎరుక అంటే తెలుసా? తెలుసా అని అర్థం. ఎరుక తెలుసా అంటే ఏమిటి? తెలుసు అనేది ఎరుక, ఎరుకే తెలుసా అనేది. మీకు ఎరుకేనా కాదా నేను మాట్లాడే మాటలు? అప్పుడు మీరు జ్ఞానాలోకమా కాదా? జ్ఞానం అంటే చైతన్యం, ఆలోకం అంటే తెలుసుకోవడం. ఆలోకం అంటే ఏమిటి? తెలుసుకోవడం. ఉనికి ఉంటేనే ఎరుక, ఎరుక ఉంటేనే ఉనికి. ఇప్పుడు నేను ఉన్నానని నాకు తెలియాలి, అదే డైలాగ్. నేను నాకు తెలుసు నేను తెలుసుకుంటున్నాను అంటే తెలుసుకుంటున్నాను అని ఉంటున్నాను, తెలుసుకుంటున్నాను. చూడండి ఎక్కడుందో బ్రహ్మ అంటే తురియాత్మ. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పాలి, మీరు మాండవ్యోపనిషత్తు తెలుసుకుంటున్నారా లేదా చెప్పండి? తెలుసుకుంటున్నాము. తెలుసు ఇది చైతన్యం, ఉంటున్నాము సత్త, సత్. తెలుసు అనేదేమో చిత్, చైతన్యం. ఉంటున్నాము అనేటువంటిది సత్, సత్యం. కనుక సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఎక్కడ విన్నాం? తైత్రీయం. ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నాము అన్నారంటే, తెలుసు అంటేనేమో జ్ఞానం, ఉంటున్నాము అంటే సత్యం, సత్యం జ్ఞానం ఏం చెప్పింది ఉపనిషత్తు? బ్రహ్మ అని చెప్పింది. అప్పుడు నేను తెలుసుకుంటున్నాను కనుక నేను ఎవరిని? బ్రహ్మని. తురి ఆత్మ బ్రహ్మని, బ్రహ్మే తురి ఆత్మ బ్రహ్మం, నాంతఃప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం. కనుక బ్రహ్మం ఎక్కడుందండి? ఇప్పుడు ఎక్కడో లేదు, నేనే ఆ బ్రహ్మాన్ని. చూసారా? కనుక వేదాంతం వినడానికి మన మనస్సు తయారుగా ఉంటే చెప్పే గురు వస్తాడు. అర్థమైందా? ఆ యొక్క మనకు సంకల్పం ఉండాలి, ఆ యొక్క చిత్తశుద్ధి మనకు ఉంటే గురువు చెప్తారు, మనకు అర్థమవుతుంది, దాంట్లో సందేహమే లేదు. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా, దేవుడు ఎంత దూరంలో ఉన్నాడు, అదే చెప్పబోతున్నాను నెక్స్ట్ శ్లోకంలో. ఉపచారము చెయ్యాలా ఇప్పుడు దేవుడికి మీరు నిజంగా? తురియం బ్రహ్మ చైతన్యం ఆత్మనైన నేనే ఆ పరమాత్మని తెలుసుకున్న తర్వాత నోపచార కథంచన అంటున్నారు. తర్వాత చూడండి 36.
అజమనిద్రమ స్వప్నం అనామకమ రూపకం సకృద్విభాతం సర్వజ్ఞం నోపచార కథంచన.
చాలా ముఖ్యమైన కారికలు ఇవన్నీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. పరీక్షకు వస్తుంది తప్పకుండా, పరీక్షకు వస్తుందని చెప్తారు కదా టీచర్ గారు, ఇంపార్టెంట్ క్వశ్చన్, పరీక్షకు వస్తుంది అన్నట్టుగానే వెరీ ఇంపార్టెంట్ అని అర్థం. అజం, అస్వప్నం, అనిద్రం, మూడు మాటలు. ఏమిటి అంటే అజం అంటే పుట్టుక లేనటువంటి అని అర్థం. దానికి ప్రతిపదార్థం ఏంటంటే పుట్టుక లేని ఎవరు? ఈ బ్రహ్మ చైతన్యమైన నేను, నాకు పుట్టుక లేదు అంటే ఏమిటి అర్థం? ఇక్కడ ఈ మెలకువతో ఉన్నప్పుడు మనం ఈ శరీరంతో సంబంధం, వేకర్ అంటాం కదా, మెలకువతో ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు స్థూల శరీరాభిమానం. ఈ స్థూల శరీరం మెలకువతో ఉన్నప్పుడు వేకింగ్ స్టేట్లో స్థూల శరీరం జాగ్రత్తకి ప్రథమ పాదం అని చెప్పి ఒక పేరు ఇచ్చింది ఉపనిషత్తు. విశ్వ సమష్టిలో వైశ్వానర, ఇక్కడ విశ్వ. ఈ విశ్వం అనేటువంటిది ఈ మెలకువతున్న శరీరం, ఇది స్థూల శరీరం, దీనికి జన్మ ఉన్నదా లేదా? జన్మ ఉన్నది. ఇప్పుడు బ్రహ్మ చైతన్యం జన్మ లేనటువంటిది. అజం, అజం అంటే జన్మ లేనటువంటిది అంటే ఏమిటి అర్థం? ఈ శరీరం, స్థూల శరీరం అయినటువంటి విశ్వం అనే పేరుతో ఉన్నటువంటి ప్రథమ పాదమైనటువంటి దీనికంటే విలక్షణుడు, ఆయనకు భర్త లేదు, దీనికి జన్మ ఉన్నది, ఆయనకి జన్మ లేదు. కనుక బ్రహ్మ చైతన్యాన్ని ఆయనంటే మళ్ళీ నేను, ఆ బ్రహ్మ చైతన్య తురీ ఆత్మనైన నేను ఈ విశ్వం అని పిలువబడే మెలకువతో వేకర్ అనే పిలువబడుతున్నట్టే ప్రథమ పాదమైన స్థూల శరీరానికంటే వేరైన వాణ్ణి. ఎలా చెప్పగలిగావు? నేను, నాకు జన్మ లేదు, దీనికి జన్మ ఉన్నది, జన్మ ఉన్నది శరీరం, జన్మ లేనటువంటి వాణ్ణి నేను తురీయ ఆత్మని. అజం అంటే నేను విశ్వణ్ణి కాదు. ప్రథమ పాదమైనటువంటి జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి స్థూల శరీరము నేను కాదు, జాగ్రత్త అవస్థ నాది కాదు, ప్రథమ పాదము నేను కాదు, దానికి ఇచ్చిన టైటిల్ విశ్వము నేను కాదు. ఎందుకంటే నేను పుట్టలేదు కనుక, ఇది పుట్టింది కనుక నేను ఇది కాదు. అర్థమైందా? రెండు, అస్వప్నం, తైజస, కలలో కళ్ళ కనేవాడు, వాడికి ఎన్నో పాదం, రెండో పాదం, ద్వితీయ పాద పేరేమిటి? తైజస. తైజసకి కూడా కలలో కలగనేవాడు పుట్టాడా లేదా? పుట్టాడు. కలలో కలగనేవాడు పుట్టాడు, కలలో వస్తువులు పుట్టినాయి. స్వప్నం ద్వితీయ స్థానం, ద్వితీయ పాద తైజస, స్వాప్నిక పురుష, స్వప్న అవస్థ, సూక్ష్మ శరీరం, ద్వితీయ పాద తైజస, ఇవన్నీ నాకు లేవు. ఎవరికి? బ్రహ్మనైనా తురీ ఆత్మనైనా నాకు లేవు. కనుక నేను ఇది స్వప్నం, స్వప్న స్థానం, స్వప్న పురుషుడు, ద్వితీయ పాద తైజసం, నేను అవన్నీ లేకపోవడం వల్ల నేనెవరిని అస్వప్నం చూసారా అస్వప్నం తురియాత్మనైన నేను నాకు ఈ నాలుగింటితో సంబంధం లేదు ఏమిటది స్వప్న అవస్థ స్వప్న శరీరం తైజస పేరు ద్వితీయ పాద ఈ నాలుగు నాకు సంబంధం లేవు అందుకని నా పేరు అస్వప్నం తర్వాత అనిద్రం నిద్రపోయేటప్పుడు ఏమిటి పేర్లు వరుసగా చెప్పాలి కారణ శరీరం నిద్రావస్థ తృతీయ పాద ప్రాజ్ఞ నాలుగు ఇవి నాలుగు నాకు లేకపోవడం వల్ల నేను తృతీయ పాదము కాదు కారణ శరీరము కాదు నాకు నిద్రావస్థ లేదు తర్వాత నేను ప్రాజ్ఞుణ్ణి కాదు ఈ నాలుగింటికంటే వేరైన వాణ్ణి కనుక నేను అనిద్రం అనిద్రం అంటే ఏమర్థమవుతుందో లేకపోతే చూడండి మీరు ఇప్పుడు ఆ ఉపనిషత్తు మంత్రాలన్నీ గుర్తుండాలి నేను ప్రాజ్ఞుణ్ణి కాదు కారణ శరీరాన్ని కాదు నాకు నిద్ర అవస్థ లేదు ఎట్లా తెలుసు నీకు నిద్ర అవస్థ లేదని నిద్రపోయేవాడిని నేను తెలుసుకుంటున్నాను నిద్రావస్థలో కూడా నేనున్నాను ప్రపంచం లేదు శరీరం లేదు మనస్సు పనిచేయడం లేదు నేను ఆ నిద్ర అవస్థను తెలుసుకుంటున్నానంటే నేను వేరే కదా అనిద్రం తర్వాత అనామకం ఇప్పుడు నాకు పేరున్నదా ప్రథమ పాదము కాదు ద్వితీయము లేదు తృతీయం లేదు విశ్వ కాదు తైజస కాదు ప్రాజ్ఞుడి కాదు మరి నేనెవరిని అన్నా ఓంకారం ప్రథమ తృతీయ తృతీయ మాత్రలు అకార ఉకార మకార ఓంకార ఈ మూడు కలిపితే కదా ఓంకారం ఓం అని చెప్పిన తర్వాత సైలెన్స్ అమాత్ర చతుర్థ ఆ చతుర్థ తురియ ఆత్మనైన నేను అమాత్ర అంటే పేరు ఊరు లేని వాణ్ణి వాడికి పేరు ఊరు లేదని అంటుంటారు చూసారా వాడికి పేరు ఊరు లేదంటే ఏమిటి అర్థం లోకంలో చెప్పే వ్యవహారం వేరు ఇప్పుడు నాకు పేరున్నదా నిజంగా నేను విశ్వున్నా తేజస్సున్నా ప్రాజ్ఞుణ్ణా ఏది కాదు అప్పుడు నా పేరు ఏమిటి అంటే ఆ నామకం నిశ్శబ్దం బ్రహ్మ ఉచ్యతే ఆ రూపకం రూపము లేదు సకృద్విభాతం అంటే ఎప్పుడు తెలుస్తూ ఉంటుంది నేను ఉన్నాను జాగ్రత్తను తెలుసుకుంటున్నాను స్వప్నం తెలుసుకుంటున్నాను నిద్రని తెలుసుకుంటున్నాను మూడు అవస్థలను తెలుసుకుంటున్న నేను సకృద్విభాతం మూడు అవస్థల్లో మీరున్నారు చూడండి తురియాత్మనైన నేను ఉన్నాను ఎలా చెప్తాను సర్వజ్ఞం ఉపచారహ న కథంచన ఎటువంటి పూజలు అభిషేకాలు ఇవన్నీ అవసరం లేదు చూసారా కానీ అవి చెయ్యాలి అవి వ్యవహారికంగా చెయ్యాలి కానీ అవన్నీ కూడా సత్యం కాదని తెలిసి చెయ్యాలి అది డ్రామా అంటే డ్రామా వేసేటప్పుడు ఈ రోల్ సత్యం కాదని వేస్తారా లేదా కనుక ఇప్పటి నుంచి ఏం చేయాలి డ్రామా వేయాలి మీరు క్లాస్ అయిపోయిన తర్వాత డ్రామా స్టార్ట్ అవుతుంది మళ్ళీ వ్యవహారం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి 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 హరిః ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం